లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమ తత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మన్ కి ట్యూన్ అయి ఉండండి.
సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.
భరతమాత ధర్మ భాగ్యము కాపాడ భాగ్యతంతయు మీదే భక్తులార భరతమాత ధర్మ భాగ్యం బుకపాడ భాగ్యతంతయు మీదే భక్తులారా భాగ్యతంతయు మీదే భక్తులారా
భారతదేశము పుణ్యభూమి, యోగభూమి, కర్మభూమి, త్యాగభూమి, భగవంతుడు ప్రతిసారి అవతారం దాల్చిన ధన్యభూమి. అయితే ఈ భారతదేశానికి ఇంతటి మహోన్నతమైన ఖ్యాతి రావటానికి, భగవంతుడు ప్రతిసారి అవతారం ఎత్తటానికి కారణం ఈ భూమిపై ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత. నేటి కాలంలో తరిగిపోతున్న అటువంటి మౌలిక అంశాలను పునరుద్ధరించటానికి, ఉత్తమమైన భారతీయ పౌరులుగా తీర్చిదిద్దటానికి స్వామి ప్రారంభించిన ఆధ్యాత్మిక తరగతులే వేసవి తరగతులు. భారతమాత యొక్క మహోన్నతమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఔన్నత్యాన్ని భక్తులకు, విద్యార్థులకు విశదీకరించాలనే లక్ష్యంతో 1972 ప్రాంతంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలపై వేసవి తరగతులను ప్రారంభించారు. దీని ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే అరుదైన అవకాశాలను సక్రమంగా వినియోగించుకునే ఆత్మవిశ్వాసాన్ని మరియు అన్ని పరిస్థితులను ఉత్తమమైన మార్గంలో ఎదుర్కొనే అర్హతను విద్యార్థులు పొందుతారు. ఇందులో స్వామివారే స్వయంగా వేసవి తరగతులను నిర్వహిస్తూ ఒక్కొక్క సంవత్సరం ఒక్కో అంశాన్ని ఎంచుకుని బోధించేవారు. 1972 మొదటి వేసవి తరగతులలో వేదాలు మరియు ఉపనిషత్తులపై, 1973 మనిషికి భగవంతునికి మధ్య సంబంధంపై, తరువాత సంవత్సరం భారతదేశము ఆధ్యాత్మిక సంపద మరియు 1993 మనస్సు అనే అంశంపై, ఇలా అన్ని అంశాలపై స్వామివారు ఎంతో విపులంగా వారి దివ్య ప్రసంగాలను అందించారు. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా జూన్ 8, 9, 10 తేదీలలో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలపై నిర్వహింపబడిన వేసవి తరగతులు విద్యార్థులందరికీ ఎంతో ఆధ్యాత్మిక సంపదను అందించాయి. ఈనాటి మన సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో దాదాపు 40 సంవత్సరాలు స్వామివారి సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థల జాయింట్ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ గంగాధర శాస్త్రి గారు వేసవి తరగతులపై వారి భావాలను, అనుభవాలను, ఆనాటి స్మృతులను మనతో పంచుకుంటారు.
ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య చరణారవిందములయందు శతసహస్ర వందనములు ఆచరిస్తూ, ఈరోజుని భగవాన్ బాబావారు మొత్తం మానవాళికంతకీ కూడా అందించినటువంటి ఒక దివ్యమైనటువంటి అవకాశంగా భావించబడినటువంటి వేసవి తరగతుల గురించి కొన్ని అభిప్రాయాలని శ్రోతలకి అందించేటటువంటి ప్రయత్నం చేయటం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. భగవాన్ బాబావారు నాకు తెలిసి ఎప్పుడూ కూడా వారు ఏ క్షణం కూడా విశ్రాంతి తీసుకున్నట్టుగా ఎక్కడా అనిపించలేదు. నేను దగ్గర దగ్గర 4 దశాబ్దముల పాటు వారి పాదపద్మాల దగ్గర నివసించే అవకాశం లభించింది. ఈ 4 దశాబ్దాలలోనూ వారితో క్లోజ్ ప్రాక్సిమిటీని ఎంజాయ్ చేస్తూ నేను చూసినది ఏంటంటే, ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండటమే తప్ప ఒక్కసారి కూడా ఎప్పుడూ ఒక నిమిషం కూడా విశ్రాంతి తీసుకున్నట్టుగా ఎప్పుడూ మాకు కనిపించలేదు. అది నిజంగా జరగలేదు కూడా. సాధారణంగా యూనివర్సిటీలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని స్థాపించక పూర్వం కూడా స్వామి విద్యను ప్రచారం చేయటము, విద్యని
ఉచితంగా అందరికీ అందించటము, విద్య ద్వారా మానవులందరి యొక్క కళ్యాణాన్ని కూడా కాంక్షించటము, దానికై పాటుపడటం అనేటటువంటిది వారి ఉద్దేశ్యంగా ఉంది అని మనకి చూచాయిగా తెలుస్తూ ఉంటుంది. దానిలో మనం ఆలోచిస్తే స్వామివారి ఈ విద్యా సంస్థలు స్థాపించక ముందు నుంచి కూడా బాల విహార కార్యక్రమాలని, బాల వికాస్ కార్యక్రమాలని అనేటటువంటి కార్యక్రమాలని వారి మిషన్లో, అవతారిక మిషన్లో ఒక పార్ట్గా, ఒక ముఖ్యమైనటువంటి పార్ట్గా వారు చేసి చూపించడం జరిగింది. ఆ తరువాత ఏమైందంటే ఎప్పుడైతే విద్యా సంస్థలని స్వామివారు స్థాపించడం మొదలుపెట్టారో, ఈశ్వర హై స్కూలు, తర్వాత అనంతపూర్లో అనంతపూర్ విమెన్స్ కాలేజ్, ఆ తర్వాత బృందావనంలో ఒక డిగ్రీ కాలేజ్, తర్వాత పుట్టపర్తిలో ఒక డిగ్రీ కాలేజ్, ఇవన్నీ ఇలా స్థాపిస్తూ వస్తూ స్వామి వేసవ తరగతులు నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ వేసవ తరగతులు అనేవి ఏ రకంగా జరిగేవంటే మార్చి ఎండ్ వచ్చేసరికి జనరల్ గా పరీక్షలు అయిపోయేవి, పరీక్షలు అయిపోయి ఏప్రిల్లో కానీ జనరల్ గా పిల్లలందరూ హాలిడేస్ రావడం చేత ఇళ్లకు వెళ్లేవారు, కొంతమంది స్వామితో ఉండిపోయేవారు. ఆ సమయంలో స్వామి మార్చి మధ్యలో కాని మార్చి చివరిలో కాని సాధారణంగా బృందావనం వెళ్లి, ఊటీ వెళ్లి, కొడైకెనాల్ వెళ్లి కొంతకాలం పాటు అక్కడ వారితో పాటు అనేక మంది భక్తులను తీసుకెళ్లి వాళ్లందరికీ కూడా అనేక రకాలైనటువంటి ఉపన్యాసములు అందించి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో వారందరూ పాల్గొనేలా చేసి మే మధ్య సమయం వచ్చేసరికల్లా బృందావనానికి తిరిగి వచ్చేవారు. వారు రావటమే తడవుగా వేసవి తరగతులు నిర్వహించాలని ఎప్పుడైతే నిర్ణయించారో అప్పటి నుంచి ఈ వేసవి తరగతులు నిర్వహించడానికి కావలసినటువంటి ప్రయత్నములు మొదలుపెట్టేవారు. వేసవి తరగతులు నిర్వహించడం అనేటటువంటి కార్యక్రమమే మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఈ సమ్మర్ కోర్సెస్ ని స్వామివారు స్వయంగా ప్లాన్ చేసేవారు. స్వయంగా ప్లాన్ చేయడం అంటే మనకేమనిపిస్తుందంటే ఓహో ఏదో సింపుల్ గా ప్లాన్ చేశారని అనుకుంటాం, అలా కాదు. అది ఏ రకంగా ఉంటుందంటే వేసవి తరగతులు అనేవి స్వామి బీయింగ్ గాడ్ అండ్ ఆల్సో వారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారు అవటం చేత ప్రపంచ మానవాళికి అంతకీ కూడా అభివృద్దికి, వారి ఆధ్యాత్మిక అభివృద్దికి, వారి జ్ఞాన సంపద పెంపొందేటటువంటి విధంగా సమ్మర్ క్లాసెస్ అన్నింటినీ కూడా వారు ప్లాన్ చేసేవారు. ఎప్పుడు సాధారణంగా 10-15 డేస్ ప్లాన్ చేసేవారు, 10-15 రోజులు. ఈ 15 రోజులు ఎలా ఉండేదంటే ఒక పెద్ద పండగ జరుగుతున్నట్టుగా ఉండేది బృందావనంలో. మామూలు పండగ కాదు అది, అది మానవులు వారి యొక్క మేధస్సుకి అంది వర్ణించటం అనేటటువంటిది సాధ్యం కాదు అది. ఎందుచేతంటే ప్రతిరోజు పొద్దున్నే ప్రోగ్రాంలు ఎలా ఉండాలి, మధ్యాహ్నం ఎలా ఉండాలి, సాయంత్రం ఎలా ఉండాలి, ప్రతిరోజు 15 రోజుల పాటు భిన్న రకములైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఏ రకంగా నిర్వహించాలి, ఎవరెవరిని వక్తలను పిలవాలి, ఎవరెవరు ఏ ఏ టాపిక్స్ మీద మాట్లాడాలి, విద్యార్థులందరూ కూడా వాటికి తగినటువంటి విధంగా ఏ రకంగా అక్కడ పాల్గొనాలి, వీరు పాల్గొన్నప్పుడు ఏ రకంగా వాళ్లు ప్రవర్తించాలి, వారు ఏ రకంగా వారు వారికి అందించబడినటువంటి జ్ఞానాన్నందని వాళ్లు సమీక్షించాలి, సమీకరించాలి, దాన్ని ఆకళింపు చేసుకోవాలి, తరువాత దాని యొక్క సారాంశాన్నంతని వాళ్ళు ఏ రకంగా గ్రహించారా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలి అనేటటువంటి అనేకానేక అంశాలన్నింటిలోకి కూడా స్వామి తనంతట తానుగా బాగా ఆలోచించి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా నిర్ణయించేవారు. ఉదాహరణకి 15 రోజులు జరిగినటువంటి వేసవి తరగతుల్లో పొద్దున్నే మామూలుగా పిల్లలందరూ అనేకానేక మంది పెద్దలతో, వారి యొక్క తల్లిదండ్రులతో వారందరూ కూడా సాధారణంగా బృందావన్ చేరుకునేవారు. చేరుకున్న తర్వాత 2 రోజుల ముందు స్వామివారు వాళ్లందరికీ కూడాను పుస్తకాలు, పెన్నులు, తర్వాత ప్రసాదాలు అవన్నీ కూడా అందించి, బ్యాడ్జెస్ అన్ని అందించి, ఎవరెవరు అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చో ఆ రకమైన అనుకూలాలన్నింటికి తగిన ఏర్పాట్లు చేసి ఉంచేవారు. ఈ రకంగా వాళ్ళందరినీ పిలవటం వాళ్ళకి ఇవ్వటమే కాకుండా ఈ పిల్లలందరూ అక్కడికి వచ్చినటువంటి వేలాది మంది స్టూడెంట్స్, వారి యొక్క తల్లిదండ్రులు, విఐపీలు, గెస్టులు ఎంతో మంది వచ్చేవారు. స్వామి అనేసరికి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చేవారు, సైంటిస్టులు వచ్చేవారు, రాజకీయ నాయకులు వచ్చేవారు, అడ్మినిస్ట్రేటర్స్ వచ్చేవారు, ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్, ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్స్, వారు వీరు అని ఇంకా ఏం లేదు, సోషల్ ఆర్గనైజేషన్స్ ని సంఘ సేవాపరులు ఎంతో మంది. అసలు అదంతా ఒక పెద్ద తీర్థం జరుగునట్టు ఉండేది అక్కడ. ఇప్పుడు ఇంతమంది ప్రజలు వచ్చినప్పుడు అక్కడికి విద్యార్థులతో పాటుగా స్వామి అక్కడికి చేరినటువంటి ప్రముఖులకు అందరికీ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేసేవారు. వాళ్ళందరూ ఎలా ఉండాలి, ఏ ఏ రూముల్లో ఉండాలి, తర్వాత వాళ్ళకి భోజనాలు ఎలా ఉండాలి, స్వామి వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేసేవారు. ఈ 15 రోజుల పాటు కూడా వేసవ తరతలు జరుగుతున్నంత కాలము ఉదయం అల్పాహారం దగ్గర నుంచి, బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, వాళ్ళకి ఇచ్చే బ్రేక్ఫాస్ట్ మెనూ దగ్గర నుంచి స్వామి నిర్ణయించేవారు. ఏ రోజు మెనూ ఎలా ఉండాలి, పొద్దున్న వారికి ఏ రకమైన బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, విఐపీలందరూ హాస్టల్కి వచ్చి, కాలేజ్ హాస్టల్లో అన్ని ఏర్పాటు చేయబడేవి బృందావన్ క్యాంపస్లో, అప్పుడు విఐపీలందరూ వచ్చినప్పుడు వారందరినీ ఎలా రిసీవ్ చేసుకోవాలి, వారందరినీ ఎలా సముచితంగా మనం గౌరవించాలి, వారికి స్థానాలు ఏ రకంగా ఏర్పాటు చేయాలి, వారికి ఏ రకంగా టిఫిన్స్ సర్వ్ చేయాలి, తర్వాత వాళ్ళకి కాఫీలు, టిఫిన్లు, మిల్క్ అన్ని కూడా వాళ్ళకి అందించడం, తర్వాత వారందరినీ హాస్టల్ దగ్గర నుంచి కాలేజీ ఆడిటోరియంలో జరిగేవి ప్రోగ్రామ్స్ అన్నింటికేను వాటన్నింటికి వారిని తీసుకెళ్లటం కూడా, అక్కడ వారందరికీ సముచితమైనటువంటి స్థానాలు, సీట్స్ అన్ని కూడా ఆడిటోరియంలో ఏర్పాటు చేయబడి ఉండేవి, వారందరూ అక్కడ ఉండటం. తర్వాత వీళ్ళు ముఖ్యంగా ఈ మధ్యలో దర్శనం ఉండేది. అంతది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అవగానే అందరూ మండపంలో అందరూ కూర్చుని ఉండేవారు, స్వామివారు రావటము. మరి ఎప్పుడు ఆ ఏర్పాట్లన్నీ చేసేవారు మనకు తెలియదు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళు బ్రేక్ఫాస్ట్లు తిన్నారో లేదో చూసి, వాళ్ళందరికీ అన్ని అందేయో లేదో చూసుకునేవారు, ఇంకా ఎవరెవరు వస్తున్నారో చూసుకునేవారు, వారందరికీ అకామిడేషన్ ఎలా ఏర్పాటు చేయాలో చూసుకునేవారు, వారిని ఎవరెవరు రిసీవ్ చేసుకోవాలో, అందరికీ బాధ్యతలన్నింటినీ కూడా అందించేవారు. అన్నీ చేసి ఏమీ చేయనట్టుగా దర్శనానికి వచ్చేవారు ఫ్రెష్గా. అంటే ఒక అవతార పురుషునికి మాత్రమే ఇది సాధ్యం తప్ప మానవ మాతృకి సాధ్యమయ్యే విషయమేం కాదు ఇది. ఇన్ని వేలాది వేల మంది ప్రతి వాడికి కూడా స్పెసిఫిక్ గా, ప్రతి ఇండివిజువల్కి, ప్రతి వ్యక్తికి కూడా అతనికి ఏ రకమైనటువంటి అల్పాహారం అందించాలి, అతను పర్సనల్ అటెన్షన్ ఎలా ఉండాలి, వారి అకామిడేషన్ ఎలా ఉండాలి, వారి రూమ్లో బెడ్ ఎలా ఉండాలి, వారి రూమ్లో బాత్రూంలో వాటర్ వస్తోందా లేదా, లేకపోతే వారికి అక్కడ స్నానం చేయడానికి టవెల్స్ ఉన్నాయా లేదా, ఇది చాలా మంది విశ్వసించకపోవచ్చు, కానీ ఇది మాత్రం సత్యం. ఎందుకు సత్యం అని అంటే మా చేత చేయించేవారు స్వామి వన్నెను. టీచర్స్ ని, స్టూడెంట్స్ ని ఇన్వాల్వ్ చేసి మీరందరూ నన్ను చూడటానికి, ఇక్కడ వేసవ తరగతుల్లో పాల్గొనడానికి వచ్చేటటువంటి ప్రముఖులందరినీ కూడా ఏ రకంగా గౌరవించాలి, వారితో ఏ రకంగా ప్రవర్తించాలి, వారికి ఏ ఏ సమయాల్లో ఏం కావాలి, వారికి కావాలి న్యూస్ పేపర్స్ కూడా ఏర్పాటు చేయటం, వారికి కావాలి పెన్నులు ప్యాడ్లు అన్నీ వాళ్ళకి అందించటం, ఇది అది ఇంకేమి లేదు. వారు అక్కడ ఉన్నన్ని రోజులు కూడా స్వామి వారి యొక్క గెస్టులు. వాళ్ళు దేవుని యొక్క గెస్టులు అంటే తెలుసు కదా ఎలా ఉంటారో. స్వామి ఇంకా మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోకర్లేకుండా వారందరికీ ఏర్పాట్లు చేయాలి. ఇది కాక ఎవరెవరు వక్తలు, ఏ ఏ సబ్జెక్ట్స్ మీద మాట్లాడాలి, వారు ఏ ఏ విషయాల మీద ప్రసంగించాలి, ఆ విషయాలు ఎంత మనకి సాంఘికంగా రెలవెంట్, విద్యాపరంగా ఏ రకంగా ఇవన్నీ కూడా రెలవెంట్ అని, ప్రతీది కూడా రెలవెన్స్ చూసేవారు స్వామి. అంటే ఒక టాపిక్ మనం మాట్లాడాలి అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది, అది ఎంతవరకు సంఘానికి సహకరిస్తుంది, విలువలను అందిస్తుంది పిల్లలకి అనేది చూడాలి. సాధారణంగా స్వామి ఏ విషయాన్ని గురించి ఆలోచించినా, ఏది చేసినా, దానిలో ఎప్పుడు కూడా ఆధ్యాత్మికత ఇమిడి ఉండేది. ఎందుచేతంటే స్వామి వాజ్ ఇన్సిస్టింగ్ అనమాట. ఒక విషయం మీద ఎప్పుడు ఇన్సిస్ట్ చేసేవారు వారు. అదేమిటంటే మనం బాలులందరినీ కూడా, పిల్లలందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి వారందరూ వారి జీవితాలని శాంక్టిఫై చేసుకునేటటువంటి విధంగా మనం వారికి దారి చూపాలి, మనం చేసుకుంటూ ఉండాలి, వారికి చూపించాలి. ఎందుచేతంటే స్వామి ఒక ప్రిన్సిపల్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఈ అన్ని కార్యక్రమాల. అదేమిటంటే ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ అని. నువ్వు ముందు ఆచరించి తర్వాత వాళ్ళకి చెప్పు అనేవారు. ఎంతదంటే లేకపోతే వాళ్ళు తిరిగి అడుగుతారు, మీరు చేయండి నన్ను చేయమని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి. అంటే స్వామి ప్రతి విషయంలోనూ కూడా ఎంత జాగ్రత్త తీసుకునేవారంటే ఎవరు మాట్లాడాలి, వారు ఎంతసేపు మాట్లాడాలి, ఏ సబ్జెక్టు మీద మాట్లాడాలి, ఆ సబ్జెక్టును ఎంత లోతుగా మాట్లాడాలి, ఎంత వివరంగా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ప్రతిదీ చూసుకునేవారు. ఈ మధ్యలో పిల్లల్ని పిలిచి వాళ్లని కూడా అందులో ఇన్వాల్వ్ చేసేవారు. మీరు కూడా మాట్లాడాలి, మీరు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలి, మీరు ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేయాలి అని చెప్పి వారికి గైడెన్స్ ఇచ్చేవారు. ఆ రకంగా ఏమైందంటే పెద్ద పెద్ద వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, సైంటిస్ట్స్, అడ్మినిస్ట్రేటర్స్, పొలిటికల్ లీడర్స్, గవర్నర్స్, అన్ని రంగములలోనూ కూడా నిష్ణాతులైనటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి వచ్చి ఈ కాలేజీలో చేరినటువంటి పిల్లలందరికీ కూడా అనేకానేక విషయాలు బోధించడం జరిగేది. వేసవి తరగతులు అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ ప్రొవైడింగ్ ఇంటలెక్చువాలిటీ అనమాట. పిల్లలందరినీ కూడా ఇంటలెక్చువల్స్ గా తీర్చిదిద్దాలి వీళ్ళందరినీ. నేను దే షుడ్ బి ఎగ్జాంపుల్స్, రోల్ మోడల్స్ గా ఉండాలి. పైగా జనరల్ గా ఈ టాపిక్స్ అన్నింటిలోనూ కూడా అండర్ కరెంట్ గా ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ అని ఉండేది. అన్ని సమ్మర్ కోర్సెస్ కి ఎలా టైటిల్ ఇచ్చేవారంటే సమ్మర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ అని పెట్టేవారు. ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ అని ఎప్పుడైతే మనం చెప్పామో దాని అర్థం ఏమిటంటే భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క ఆధ్యాత్మికత, ఇవి భారతదేశాన్ని ప్రపంచానికి గురుస్థానంలో నుంచోపెడతాయి. ఇవన్నీ కూడా మానవుని యొక్క జన్మని ఏ రకంగా వారు సార్థకం చేసుకోవాలి అని చెప్పటంలో భారతదేశం నుంచి ఉద్భవించినటువంటి వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా అనేక అనేక స్మృతులు గాని అనేక అనేక నీతి శాస్త్రములు కాని ధర్మశాస్త్రములు కాని ఇవన్నీ కూడా మొట్టమొదటి నుంచి వేలాది వేలాది సంవత్సరములుగా చెబుతున్నది ఒకటే, అదేంటంటే జంతువునాం నిరజన్మ దుర్లభం అంటాం, నీ లైఫ్ నువ్వు శాంక్టిఫై చేసుకో అంటాం, ఇదో సువర్ణ అవకాశం భగవంతుడి చేత ఇవ్వబడింది మానవ జన్మ అనేది, ఈ జన్మను సుకృతం ఇదంతా చేసుకుని మనం జాగ్రత్తగా మిగతా వారందరికీ కూడా ఒక మోడల్, ఒక ఎగ్జాంపుల్ గా ఉండి జీవితాన్ని గడపాలి అని. దీన్ని స్వామి ఈ పిల్లలందరికీ అందించడం కోసం వేసవి తరగతులు అనేవి పెట్టేవారు. ఆ వేసవి తరగతులన్నింటిలోనూ కూడా ఎల్లప్పుడూ ఆధ్యాత్మికత మీద దృష్టి ఉండేది. అందుచేత మహాపురుషులు పిలిచేవారు, వారందరూ అనేక అనేక ఇంపార్టెంట్ మ్యాటర్స్ మీద వాటి మీద మాట్లాడదు. ఉదాహరణకి ఒకసారి స్వామి బెనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని పిలిచారు. వారిని భగవద్గీత గురించి మాట్లాడమనేవారు. భగవద్గీత గురించి వారు మాట్లాడటం అంటే పిల్లలందరూ అర్థం చేసుకోవాలి భగవద్గీత. అసలు ఈ రోజుల్లో భగవద్గీత అంటే ఏంటో తెలియనటువంటి పిల్లలు కూడా ఉన్నారు. భారతం, రామాయణం అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారు, రాముడు అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారు. కానీ భారతీయులుగా ప్రథమంగా మనం తెలుసుకోవలసినటువంటిది మన ఆధ్యాత్మిక చరిత్రని. కానీ మనకి ఏం తెలియటం లేదు. అది తెలియకపోవటం చేతే మన జీవితాలన్నీ కూడా వక్ర మార్గంలో ప్రవేశిస్తున్నాయి. దాని మూలాన్నే అనేక అనేక కష్టాలు సంభవిస్తున్నాయి. ఇవి జరగకుండా సక్రమమైన మార్గంలో పిల్లలు ఉండాలి అంటే వేసవి కాలంలో కూడా మామూలుగా చెప్పాలంటే అకడమిక్ ఇయర్లో మనం పాఠాలు చెప్తాం, పొద్దున్న సాయంత్రం దాకా పరీక్షలు పెడతాం, ఇదంతా చేస్తుంటాం. వేసవి కాలంలో కూడా వాళ్ళని ఫ్రీగా ఉండనివ్వకుండా వారిని పిలిచి వాళ్ళకి తత్వాన్ని బోధించాలి అని స్వామి ఉద్దేశం. అయితే ఈ వేసవి తరగతులు, ఈ కాలేజీలు ఇవన్నీ పెట్టి ఇంతమంది పిల్లలను తీసుకురావడంలో స్వామి వారి యొక్క ఉద్దేశాన్ని ప్రకటించారు. అసలు మొట్టమొదటే విద్యా సంస్థ నిర్వహిస్తున్నప్పుడే స్వామి ఏం చెప్పారంటే, మీరు మనందరినీ పిలిచి నేను మీకు ఆధ్యాత్మికత నేర్పుతాను, మీరందరూ ఇక్కడికి రండి, మీ జీవితాలన్నింటినీ మీరు సఫలం చేసుకోవాలని చెబితే ఎవరు వస్తారు, ఎవరు రారు ఆధ్యాత్మిక పాఠాలు చెబితే. అందుకని చెప్పి స్వామి ఏమన్నారంటే, ఈ విద్యా సంస్థలు పెడతాను, బీఏ డిగ్రీలు ఇస్తాను, ఎంఏ డిగ్రీలు ఇస్తాను, పీహెచ్డీ డిగ్రీలు ఇస్తాను అంటే మీరు అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ డిగ్రీలతో పాటుగా మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాలి, ఇది నా ఉద్దేశ్యం అనేవారు. అంటే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పేవారు. శ్రీకృష్ణ పరమాత్మ గారు యశోదకు అందకుండా పరిగెడుతూ ఉండేవారు. పరిగెడుతుంటే ఆవిడ పరిగెత్తి పరిగెత్తి పట్టుకోలేక అలసిపోతూ ఉండేవారు. అలసిపోయినప్పుడు ఏమయ్యేదంటే ఇంకా ఆవిడ ఇలా కాదు అని చెప్పి ఆవిడ వెన్న ముద్ద ఎడం చేతితో పట్టుకుని ఆయన చూపించిదిగో వెన్న తిందిగాని రా అని కుడి చేతిలో కర్ర వెనకాల దాచి ఆయన దగ్గరికి రాగానే ఆయన దండించి ఆయన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసేవారు అని స్వామి ఓవాచ, స్వామి గారు చెప్పినటువంటి విషయం ఇది. అదే రకంగా స్వామి ఏమన్నారంటే, నేను బెంగళూరులోను, అనంతపూర్లోను, పుట్టపర్తిలోను ఈ విద్యా సంస్థలన్నీ పెట్టి పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళందరికీ ఈ విద్య అనేటటువంటి మిషతో ఆధ్యాత్మిక జ్ఞానం అనేటటువంటి దాన్ని ఇవ్వాలి అని సంకల్పించాను నేను. ఇది అంత సులభంగా అలవాటేటువంటిది కాదు ఇది. అందుచేత దీన్ని ఒక శాశ్వత ప్రాతిపదిక మీద చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్స్ మీద నిలబెట్టాల్సినటువంటి ఉంది. అందుచేత నేనేం చేస్తున్నాను అంటే ఈ వేసవి తరగతులు నిర్వహించి వీరందరినీ ఇలా తీసుకురావాలి అని. ఆ వేసవి తరగతులు ఏంటంటే పొద్దున్న మొదలుపెట్టినటువంటి ఉపన్యాసాలు మధ్యాహ్నం లంచ్ టైం వరకు
బాగా అకాంప్లిష్డ్ పీపుల్ అందరూ వచ్చి మాట్లాడటము, పిల్లలందరూ వినటము, ఆ నోట్స్లు తీసుకోవడం అన్ని జరిగేవి. మధ్యాహ్నం లంచ్కి రావటము, స్వామి ప్రసాదం ఇచ్చేవారు యాక్చువల్ గాను. బ్రేక్ఫాస్ట్ గానీ, లంచ్ గానీ, టిఫిన్స్ గానీ, సాయంత్రం ప్రసాదాలు గానీ, రాత్రి డిన్నర్ అంతా స్వామి ప్రసాదంగా ఊరికే ఇచ్చేవారు. వేలాది 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 మంది ప్రజలకు ఊరికే భోజనం అందించి, అకామిడేషన్ ఇచ్చి, అన్నీ చేసి వాళ్ళందరికీ విద్యాబోధన చేయించేవారు స్వామి. స్వామి చాలా కష్టపడ్డారు. స్వామి తను ఎంతో శ్రమించారు. ఎందుకు శ్రమించారు? మనందరి యొక్క మంచి కోసం శ్రమించారు. మనం ఆ శ్రమని గుర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వేసవి తరగతులన్నీ నిర్వహించటం అనేటువంటిది ఎంత పెద్ద శ్రమతో కూడిన కార్యమో మనం గుర్తించాలి ముందు. అంత శ్రద్ధ తీసుకుని స్వామి అంత కష్టపడి ఆ వేసవి తరగతుల ద్వారా వారు మనకి అందించదలుచుకున్నది ఏమిటి అని కూడా మనం గుర్తించాలి. దాన్ని మనం పొందాలి. పొంది దాన్ని మనం మన జీవితాల్లో అనుభవించినప్పుడు స్వామి చాలా ఆనందపడేవారు. మధ్యాహ్నం ఏం చేసేవారంటే, లంచ్ అయిన తర్వాత మళ్లీ ఆడిటోరియంలో కొన్ని గ్రూప్ డిస్కషన్స్ అని, లేకపోతే ఏదో డిస్కషన్స్ అని, డిబేట్స్ అని, వాటన్నింటినీ అందరి పిల్లల కోసం నిర్వహించేవారు. అవి అయిన తర్వాత సాయంకాలం దర్శనం. మళ్లీ దర్శనం అయిన తర్వాత మళ్లీ రాత్రి కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవో ఉండేవి. మార్నింగ్ దగ్గర దగ్గర తెల్లవారు 4 గంటల నుంచి సాయంకాలం 10 గంటల వరకు కూడా ఒక్క క్షణం కూడా ఊపిరి పీల్చుకోవడానికి వీలు లేకుండా వీరందరికీ ఏదో ఒక కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసేవారు స్వామి. ఇకపోతే ఎంతో మంది సేవాదళం వారందరూ వచ్చేవారు. వారందరికీ కూడా వీళ్ళందరికీ వంటలు వండాలి అంటే కూరగాయలు తెప్పించటము, ఆ కూరగాయలన్నింటినీ కూడా తయారు చేయించటము, కట్ చేయటము, క్లీన్ చేయటము, తర్వాత ప్లేసెస్ అన్నింటిని ఏర్పాటు చేయటము, అందరినీ ఇన్వాల్వ్ చేసేసేవారు. ప్రతి వాడిని కూడా దానిలో ఇన్వాల్వ్ చేసి ఈ ఇన్వాల్వ్మెంట్ ద్వారా స్వామి ఏం చెప్పేవారంటే, ఏదో ఒక సేవలో ఉంటూ మీరు మీ జన్మను కూడా సార్థకం చేసుకోండి అనేవారు. వేసవి తరగతులు బృందావనంలో జరుగుతున్నాయి అంటే అది ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఒక పెద్ద పండగగా నిర్వహించబడేది. 15 రోజుల పాటు ఇంకా ఆ పండగ అవిశ్రాంతంగా జరుగుతూ ఉండేది. ఇంతేకాకుండా ఒక ముఖ్య ఉద్దేశం వేసవి తరగతుల్లో ఏమిటంటే, డిఫరెంట్ క్యాంపసెస్ లో ఉన్న పిల్లలందరినీ దగ్గరికి తీసుకొచ్చి వారందరినీ ఒకరికొకరికి పరిచయం చేసి ఒక ప్రత్యేకమైనటువంటి కల్చర్ ని వారందరికీ కూడా అందించాలి అని స్వామి ఉద్దేశం. అది అంటే ఇప్పుడు ఈ పిల్లలందరూ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వీరు ఎలా ప్రవర్తిస్తారు, ఒకరినొకరు చూసుకోవటం, ఏ రకాల సేవలు అందిస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళని ఫాలో అవటము, అర్థం చేసుకోవటము, సేవ యందు పార్టిసిపేట్ చేయటము, వీటన్నింటినీ కూడా నేర్పేవారు స్వామి. ఇది యూ కెన్ కాల్ ఇట్ ప్రాబబ్లీ యాజ్ ఎ కల్చర్ అనమాట. ఒక కల్చర్, ఒక సంస్కృతిని ఏర్పాటు చేసేసారు స్వామి. ఈ సంస్కృతి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి పిల్లలందరూ కూడా వైట్ డ్రెస్సే వేసుకుంటారు. పిల్లలందరూ క్యూలో నుంచుని, లైన్స్ లో నుంచుని ఈయన డిసిప్లిన్డ్ మేనర్ ఆడిటోరియంకి వెళ్తారు. అక్కడి నుంచి మళ్లీ డిసిప్లిన్డ్ మేనర్ లో వస్తారు. హాస్టల్లో మళ్లీ చాలా డిసిప్లిన్డ్ గా లంచ్ తీసుకుంటారు. భోజనం తీసుకునే చోట కానీ, ఆడిటోరియంకి వెళ్లటం కానీ, మళ్లీ రమేష్ హాల్కి వచ్చినప్పుడు కానీ, దర్శనానికి వచ్చినప్పుడు కానీ డిసిప్లిన్డ్ గా రావటం, ఇదంతా ప్రజలందరూ చూస్తూ ఉండేవారు. వచ్చినటువంటి భక్తులందరూ చూసేవారు. అందరూ చూసి హౌ యాక్చువల్లీ కల్చర్ అండ్ డిసిప్లిన్ అనేవి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని కూడా మనకి స్వామి చెప్పేవారు. ఇవి మనకి డే ఇన్ అండ్ డే అవుట్ చెప్పడానికి వేసవ తరగతులు అనేటటువంటి వాటిని వినియోగించుకునేవారు. ఒక పక్కని జ్ఞానాన్ని అందించేవారు, రెండో పక్కని రెగ్యులర్ లైఫ్ లో మనం ఎలా బిహేవ్ చేయాలి అనేటటువంటి దాన్ని కూడా చెప్పేవారు మనకి స్వామి. సో ఈ పిల్లలందరూ ఎంత డిసిప్లిన్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటే బయట నుంచి వచ్చినటువంటి వారందరూ చూసి ఆశ్చర్యపోయేవారు. అసలు వాళ్ళందరికీ ఓ ఈజ్ ఇట్ పాసిబుల్, అసలు ఇలా సాధ్యమా అని. ఎందుచేతంటే బయట విద్యా సంస్థల్లో ఇలా ఉండదు ఎక్కడాను. ఇంత డిసిప్లిన్డ్ గా పిల్లలు బిహేవ్ చేయడం, అందరూ వైట్ డ్రెస్ వేసుకోవటము, హ్యావింగ్ ఎ నైస్ హెయిర్ కట్, నీట్ గా ఉండటము, పెర్ఫెక్ట్ గా ఉండటము, డిసిప్లిన్డ్ గా ఉండటం, ఒబీడియంట్ గా ఉండటము, ఇవన్నీ కూడాను జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ అంశాలన్నింటిలోనూ కూడా తరిఫీదివ్వడం కూడా సమ్మర్ కోర్సు యొక్క ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక కల్చర్ అనేది ఏంటంటే, స్వామి ఒకసారి అన్నారు కల్చర్ అంటే ఏమిటి అన్నారు. కల్చర్ అంటే ఏదో మనం మామూలుగా నాగరికత అనుకుంటాం మనం, కానీ స్వామి అన్నారంటే కల్చర్ ఈజ్ కన్సర్న్ ఫర్ అదర్స్ అన్నారు. కల్చర్ ఈజ్ కన్సర్న్ ఫర్ అదర్స్ అంటే మనం ఇతరుల గురించి 24 గంటలు శ్రమించటమే నాగరికత అని. మ్యాన్ బీయింగ్ ఎ సెల్ఫిష్ క్రీచర్, జనరల్ గా మ్యాన్ స్వార్థపరుడై ఉంటాడు. ఈ స్వార్థాన్ని వదలాలి అనేటటువంటిది స్వామి యొక్క ఉద్దేశం. అందుకని చెప్పి ఈ లెసన్స్ అన్ని డ్రా చేయాలని చెప్పి స్వామి సంస్కారాన్ని నేర్పటం కోసం కూడా వ్యాసవ తరగతులను ఉపయోగించేవారు. ఇంకొక ముఖ్యమైన ఆస్పెక్ట్ ఆఫ్ సమ్మర్ కోర్సెస్ ఏమిటంటే, బెంగళూరులో సమ్మర్ కోర్సెస్ జరుగుతున్నప్పుడు ప్రతిరోజు ఉదయం స్వామి ఆడిటోరియంకి వచ్చేవారు. పిల్లలందరూ వెళ్లిపోయి సమ్మర్ కోర్సు స్టార్ట్ అయిన తర్వాత, అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, డిస్కషన్ జరుగుతున్నప్పుడు, లెక్చర్స్ జరుగుతున్నప్పుడు స్వామి ఇక్కడ ఏం చేసేవారంటే, మందిరంలో భక్తులు కొందరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవారు. వారందరికీ ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటర్వ్యూ అంతా అయిన తర్వాత బయలుదేరి నెమ్మదిగా ఆడిటోరియంకి వచ్చేవారు. ఆడిటోరియంకి వచ్చి వారికి కోసం ప్రత్యేకంగా ఒక సీట్ వేసి ఉంచేవారు ఆడిటోరియంలో. వారు వచ్చి అక్కడ కూర్చుని ఈ డిస్కషన్స్ వినేవారు, ఈ ఉపన్యాసాలు వినేవారు. వారు అక్కడ కూర్చుని స్వయంగాను వారు వచ్చి కూర్చుని వినటము అనేటటువంటిది ఒక రకమైనటువంటి డిసిప్లిన్ పిల్లలందరికీ నేర్పేది. స్వామి వస్తున్నారు అనేసరికి అందరూ కూడా చాలా అటెంటివ్గా అవన్నీ వినటము. మధ్య మధ్యలో స్వామి కొన్నిసార్లు ప్రాంప్ట్ చేసేవారు, ఏ పాయింట్ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏం చెయ్యాలి అనేటువంటిది కూడా స్వామి తనంతట తాను పాల్గొనేవారు. వీటన్నింటిని మించినటువంటి అత్యద్భుతమైన విషయం ఏమిటంటే, సమ్మర్ కోర్సు జరిగిన అన్ని రోజులు ప్రతిరోజు స్వామివారు సాయంకాలం ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆ ఉపన్యాసం వినటానికి వేలాది మంది బెంగళూరు సిటీ నుంచి వచ్చేవారు. యాక్చువల్గా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయేది రోడ్డు మీద, అక్కడ వెహికల్స్ పార్క్ చేయడానికి తగిన స్థలం కూడా ఉండేది కాదు. ఆ లోపల క్యాంపస్ చాలా పెద్ద క్యాంపస్ బెంగళూరులోను, ఆ క్యాంపస్ అంతా కార్లు పార్క్ చేసేవారు, బయటంతా పార్క్ చేసేవారు. ఆ క్యాంపస్ నిండా జనం నుంచి ఉండేవారు, రోడ్డు మీద నుంచి ఉండేవారు, ఆడిటోరియం అంతా ఫుల్ గా ఉండేది. అటువంటి స్థితులలో, అటువంటి అలా ఉన్న పరిస్థితులలో స్వామి వచ్చి ప్రతి సమ్మర్ కోర్స్ అప్పుడు ఒక టాపిక్ ని, ప్రత్యేకంగా ఒక టాపిక్ మీద మాట్లాడేవారు. ఉదాహరణకి ఒక సంవత్సరం సమ్మర్ కోర్సులో స్వామి రామాయణం గురించి మాట్లాడేవారు. రామాయణం అంటే ఇంకా పూర్తిగా రామాయణం గురించి మాట్లాడు. రామాయణము ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అండ్ రామాయణ, శ్రీరామచంద్రులు వారి గురించి, వశిష్ఠులు వారి గురించి, విశ్వామిత్రుడు, లక్ష్మణుడు, కౌసల్య, కైక, సుమిత్ర, ప్రతి రోలు తీసుకుని ఒక్కొక్క రోలు మీద ఒక్కొక్క రోజున ఉపన్యాసం ఇస్తూ అన్ని రోజులు కూడా ఆ రామాయణంలో ఉన్నటువంటి వాల్యూస్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇన్సైట్స్ ఇంటూ రామాయణ. బికాజ్ స్వామి అవతార పురుషులు కాబట్టి ఎవరూ ఇంతవరకు చూడలేనటువంటి కోణాలలో రామాయణాన్ని చూసి ఆ కోణాలలోంచి మొత్తం జనాలందరికీ అందించేవారు. ఎలా ఉండేవంటే, ఆ డిస్కోర్సెస్ అన్నింటినీ రికార్డ్ చేసుకుని బయటకు తీసుకొచ్చి వాటన్నింటినీ ప్రింట్ చేసి సమ్మర్ షవర్స్ ఇన్ బృందావన్ అని చెప్పి పుస్తకాల రూపంలో పబ్లిష్ చేసి అందరు భక్తులు తీసుకెళ్లి వాటన్నింటినీ చదువుకునేవారు. ఇప్పటికీ చదువుతున్నారు, ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా. ఈ ఉపన్యాసాలన్నీ చదవటం ద్వారా, ప్రతిరోజు స్వామి ఉపన్యాసాలు వినటం ద్వారా, స్వామి యాక్టివిటీని చూడటం ద్వారా, ఈ పిల్లలందరూ ఇన్ని రకాలుగా సమ్మర్ కోర్సెస్ లో వేసవి తరగతులలో ఉండటం ద్వారా అనేక అనేక కార్యక్రమాలు స్వామి నిర్వహిస్తూ వారి దివ్యత్వాన్ని అందరికీ కూడా ప్రకటించేవారు. సమ్మర్ కోర్సెస్ అనేటటువంటివి ఊరికే సాధారణంగా ఏదో అలా జరిపించేయాలి అని నిర్వహించబడినటువంటివి కావు. ప్రత్యేకంగా మానవుని యొక్క అభివృద్ది కోసం, వాడి యొక్క ఆధ్యాత్మిక జీవితం అభివృద్ది చేయడం కోసం ఇలా చేసేవారు. మేమందరం కూడా పుట్టపర్తి నుంచి సమ్మర్ కోర్సెస్కి వెళ్లాలి అంటే అందరికీ ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసేవారు. ఈ బస్సుల్లో అందరూ పుట్టపర్తి నుంచి బృందావనం చేరేటందరూ భజనలు పాడుకుంటూ అక్కడికి వెళ్లేవారు. స్వామి అప్పటికే వీళ్ళందరికీ అకామిడేషన్ ఏర్పాటు చేసి ఉంచేవారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలని వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు వెళ్లటము, ఆ ఫ్యామిలీస్ అన్ని ఎక్కడ ఉండాలి వాళ్ళకి ఏర్పాటు చేసేవారు. వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసేవారు. మళ్లీ వెనక్కి వచ్చేటప్పుడు కూడా మేమందరం ఒక సమూహంగా బయలుదేరి రావటం. జనరల్ గా ఏం జరిగేదంటే, జూన్ 1వ తారీఖున మేము కాలేజ్ రీఓపెన్ చేయాలి అంటే సమ్మర్ కోర్స్ మే ఎండ్, ఇంకా 2 రోజుల్లో మే నెల అయిపోతుంది అనగా సమ్మర్ కోర్సు సమాప్తం అయ్యేది. అప్పుడు మేము బయలుదేరి అందరం కూడా ఒక గ్రూప్ ఇక్కడికి రావటం. నెక్స్ట్ డే కాలేజ్ రీఓపెనింగ్ ఉండేది, మళ్లీ అకాడమిక్ సెషన్లో ఉండేవాళ్ళం. కొద్ది రోజుల్లో స్వామివారు వచ్చేవారు అనమాట ఇక్కడికి. ఆ రకంగా సమ్మర్ కోర్సెస్ అనేటటువంటి వాటిని ఒక పెద్ద కార్యక్రమంగా, ఇట్ వాజ్ అ రెవల్యూషన్ అనమాట, ఇట్ ఇస్ అ రెవల్యూషనరీ ప్రోగ్రామ్ విచ్ వాజ్ టేకన్ అప్ బై భగవాన్ టు బ్రింగ్ ఇన్ వాల్యూస్ అనమాట. వాల్యూస్ అనేటువంటి ఎల్కల్కేట్ చేయడం ఎవ్రీ ఇయర్ సమ్మర్ కోర్స్ జరిపేది, సో దాట్ ఈ ప్రజలందరూ సమ్మర్ కోర్సుకు వెళ్ళినప్పుడు ఇంకా వేరే చోట్ల తిరగటం, అటు వెళ్ళటం ఇటు వెళ్ళటం ఏమీ లేదు. అకాడమిక్ సెషన్ ఇక్కడ జరుగుతూ ఉండేది, అకాడమిక్ సెషన్ అయిపోగానే మళ్లీ మాకు సమ్మర్ కోర్సులు ఉండేవి. ఒక్కరోజు కూడా ఏ రకంగానూ కూడా మేము వేస్ట్ చేయకుండా త్రూ అవుట్ ది ఇయర్ వారి ప్రజెన్స్ లో ఉంటూ వారు చెప్పినటువంటి వాల్యూస్ అన్నింటినీ కూడా అర్థం చేసుకుంటూ సమ్మర్ కోర్సుల్లో ప్రత్యేకంగా ఒక్కొక్క ఆధ్యాత్మిక గ్రంథం మీద లెక్చర్స్ వింటూ ఈ రకమైనటువంటి ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కలిగించేవారు. రీసెంట్ గా కూడా మేము సమ్మర్ కోర్సు స్వామివారు శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా మా యూనివర్సిటీ వారు ఈ వేసవి తరగతులు జరిపించాలి అంటే స్వామివారు జరిపించినంత ఘనంగా మనం జరిపించగలమని కాదు, అది అలా కంటిన్యూ అవ్వాలి అనే ఉద్దేశంతో మా యూనివర్సిటీ వారు వీటిని జరిపిస్తున్నారు. ఇవి ప్రశాంత నిలయంలో పూర్ణచంద్ర సభా మండపంలో జరుగుతున్నాయి. మా బృందావన్ నుంచి వచ్చినటువంటి పిల్లలు, ముద్దనహళ్ళి నుంచి వచ్చినటువంటి పిల్లలు, అనంతపూర్ నుంచి వచ్చినటువంటి పిల్లలు, ప్రశాంతుల వాళ్ళందరూ కలిసి రీసెంట్ గా జరిగినటువంటి సమ్మర్ కోర్సు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ 3 రోజులలోనూ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే రామాయణం మహాభారతం మీద ప్రత్యేకంగా మాట్లాడటము, రామాయణం మీద ఒక పర్టికులర్ ఐడెంటిఫైడ్ పర్సన్ ని రామాయణం గురించి మాట్లాడమన్నారు. ఆ రామాయణంలో ఉన్నటువంటి వాల్యూస్ అన్నింటినీ కూడా పిల్లలందరికీ చెప్పడానికి, ఎందుకంటే కొత్తగా వచ్చిన పిల్లలు ఉంటారు చాలా మంది, మేము కొత్త క్యాంపస్ యాడ్ చేశాం, ఉన్న పిల్లలు కూడా మళ్లీ తెలుసుకోవటం చాలా మంచిది. కొత్త కొత్త కోణాల్లో రామాయణాన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు, రామాయణంలో ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ. అలాగే మహాభారతం మీద ఒక టీచర్ని అనంతపూర్ కాలేజీలో ఉన్నటువంటి ఒక అధ్యాపకురు అలా ఆవిడ్ని పిలిచి ఆవిడ్ని మాట్లాడమన్నారు. వారు మహాభారతం మీద మాట్లాడారు, దానిలో ప్రత్యేకంగా విమెన్ క్యారెక్టర్స్ అండ్ మహాభారత, ఆ విమెన్ క్యారెక్టర్స్ అనేటువంటి వాళ్ళు ఎంతో అద్భుతమైన క్యారెక్టర్స్ ఉన్నాయి అని. అంటే మనం జనరల్ గా ఫోకస్ చేసి ఇటువంటి విషయాలు వినే అవకాశం దొరకదు. మనం ఈ సమ్మర్ కోర్సులు అటెండ్ అవ్వడం చేత ఏమవుతుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి టాపిక్ ఇవ్వబడడం చేత దాని మీద మాట్లాడతారు వాళ్ళు. ఆ మాట్లాడినప్పుడు మనకి వినే అవకాశం కలుగుతుంది, ఆ విన్నప్పుడు మనకి ఇంకా బెటర్గా ఈ గ్రంథాలను అర్థం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ తర్వాత వీడియో ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఈ లెక్చర్స్ అయిన తర్వాత స్వామి గురించి ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్, స్వామి ప్రత్యేకమైన విజిట్స్, ఎక్కడికి వెళ్లారు స్వామి, అక్కడ భక్తులందరూ ఎలా ఉండేవారు, స్వామి వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అయ్యేవారు, అవన్నీ వీడియో ప్రోగ్రామ్స్ చూపించటము, తర్వాత కొన్ని క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. క్విజ్ ఆధ్యాత్మిక క్విజ్లు ఉంటాయి యాక్చువల్ గాను మా కాంటెక్స్ట్ లను, అంటే రామాయణం, భారతం, భాగవతం, స్వామి, స్వామి ఏ రకంగా వీటిని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడారు, అదొకటి. అంతేకాకుండా పుణ్యక్షేత్రాలు, షిరిడీ అవతారంలో బాబా వారు, శ్రీరామచంద్ర అవతారంలో జరిగింది, కృష్ణుని అవతారంలో ప్రత్యేకమైన విశేషాలు, వీటన్నింటి మీద ఒక క్విజ్ కండక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా సిచ్యువేషనల్ అనాలిసిస్ అని పిల్లలందరినీ కూడా ఒక ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఒక్కొక్క రకమైన ప్రోగ్రామ్ పెడతారు, ఈ సంవత్సరం ఒక సిచ్యువేషనల్ అనాలిసిస్ అని. సిచ్యువేషనల్ అనాలిసిస్ అంటే ఏంటంటే మనకి ఒక సందర్భంలో ఏం చెయ్యాలి అన్నటువంటిది మనకి తోచదు, అంటే ధర్మ సంకటం అన్నమాట. ఒక ధర్మ సంకటం అయినటువంటి పరిస్థితి మన జీవితంలో మనకి ఏర్పడినప్పుడు మనం ఏది చేయాలి, ఏది చేస్తే రైట్ అవుతుంది, ఏది చేస్తే తప్పు అవుతుంది, అటువంటి పరిస్థితుల్లో మన్ని మనం ధర్మపథం నుంచి తప్పుకోకుండా ధర్మపథంలో ఉండి ఎలా చేయాలి అన్నటువంటి వాటి మీద కొన్ని సిచ్యువేషన్స్ ని ప్రజెంట్ చేసి పిల్లలందరికీ ఈ సిచ్యువేషన్స్ లో మీరుంటే ఎలా చేస్తారు అని వారిని ప్రశ్నించటము, వారు ఏ రకంగా చేస్తే బాగుంటుందో వారు ఎక్స్ప్లెయిన్ చేయటము, దానికి ఓ ప్యానల్ ఆఫ్ టీచర్స్ ఉంటారు, వాళ్ళు మధ్యలో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుందని చెప్తారు. కానీ ధర్మబద్ధంగా ఎలా చేస్తే బాగుంటుంది అన్నటువంటిది అల్టిమేట్ గా చెప్పగలగాలన్నమాట. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే వాళ్ళు ఏది రైట్ ఏది రాంగ్ అన్నటువంటిది అర్థం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇటువంటి సిచ్యువేషనల్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ఒక దాన్ని కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత అన్ని క్యాంపస్ వాళ్ళని కూడా, అసలు మీరు ఏం అర్థం చేసుకున్నారు ఈ సమ్మర్ కోర్సు ద్వారా, మీరు నేర్చుకున్న పాఠాలు ఏంటి అని అడిగినప్పుడు వారు చక్కటి ప్రోగ్రామ్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, కొందరు ఆడియో ప్రోగ్రామ్స్, కొందరు వీడియో ప్రోగ్రామ్స్, కొందరు యాక్ట్ చేసి చూపించడము, ఇటువంటివన్నీ కూడా చాలా రకరకాలుగా వాళ్ళు ఆ అనాలిసిస్ ని ఒక్కొక్క క్యాంపస్ నుంచి కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వాటన్నింటిని ప్రొజెక్ట్ చేసి వాళ్ళందరూ ఏమేమి అర్థమయ్యే, వాళ్ళకి సమ్మర్ కోర్సు ద్వారా వారు పొందిన లాభం ఏమిటి అన్నటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. స్వామి మెయిన్ పర్పస్ ఏమిటి అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహించడం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనుగ్రహించటం కోసమే వారు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించేవారు. ఏదైనా సరే చివరికి అలా అన్నింటినీ తీసుకెళ్లి ఆధ్యాత్మికంలోకి తీసుకుపోయేవారు. ఒకసారి మాకు ఓ చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రాంలో ఏమిటంటే అది మేనేజ్మెంట్ ఆఫ్ డిసెంట్ అన్నారు. మేనేజ్మెంట్ ఆఫ్ డిసెంట్ అని ఒక ఇష్యూ ఇచ్చి కొంతమంది టీచర్స్ అందరినీ పెట్టి, మేనేజ్మెంట్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఒక పని చేయడానికి సుముఖంగా లేనప్పుడు ఆ వ్యక్తిని ఆ పని చేయడానికి సుముఖంగా చేయటం. ఒక వ్యక్తి ఒక పని చేయాలి, నేను చేయను అంటాడు, కానీ అతను చేసేలా చేయాలి. అది ఎలా చేయాలి? మేనేజ్మెంట్ ఆఫ్ డిసెంట్ అనే ప్రోగ్రాంను పెట్టి భగవద్గీతను ఎగ్జాంపుల్ గా పెట్టారు. భగవద్గీతలో అర్జునులు వారు యుద్దం చేయనంటారు, వారి అస్త్రాలన్నీ విడిచిపెట్టేస్తారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మలు వారు భగవద్గీతను ఉపదేశం చేసి మళ్లీ వారు ధనుర్బాణములన్నింటినీ కూడా సంధించి యుద్దం చేశారు, కార్యోన్ముఖుల్ని చేశారు. దిస్ ఈజ్ మేనేజ్మెంట్ ఆఫ్ డిసెంట్ అన్నారు. మేనేజ్మెంట్ ఆఫ్ డిసెంట్ అనే దాని మీద మాట్లాడుతూ అప్పుడే బెనారస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని పిలిచారు. వారు మాట్లాడుతూ ఈ మేనేజ్మెంట్ ఆఫ్ డిసెంట్ అనేది ఒక పెద్ద టాపిక్ గా చర్చించబడుతోంది ప్రపంచంలో ఇప్పుడు. ఆ రోజుల్లోనే ఆ వైస్ ఛాన్సలర్ గారు, హీ వాజ్ ఎ డివోటీ ఆఫ్ స్వామి, వారు ఏమన్నారంటే మేనేజ్మెంట్ ఆఫ్ డిసెంట్ అనే టాపిక్ మీద ది బెస్ట్ టెక్స్ట్ బుక్ ఏదైనా మనం ప్రిస్క్రైబ్ చేయాలి అంటే భగవద్గీతను మించిన టెక్స్ట్ బుక్ లేదు ప్రపంచంలో అన్నారు. అప్పుడు స్వామి కూడా వచ్చి మేనేజ్మెంట్ ఆఫ్ డిసెంట్, ఆ కార్యం చేయను అన్నటువంటి వాడిని కార్యోన్ముఖుణ్ణి చేసి సక్సెస్ఫుల్ గా వారి చేత కార్యక్రమం ఎలా చేయించారు శ్రీకృష్ణ పరమాత్మల వారు అని చెబుతూ ఇదే ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా నేర్చుకోవాల్సింది కూడా అన్నారు. ఒక మంచి కార్యక్రమం చేయాలి అని అన్నప్పుడు ఏమవుతుందంటే మనకి గబుక్కుని అంత ఈజీగా మన మైండ్ ఇట్ ఓంట్ గెట్ ఆన్ టు ద ట్రాక్, ఆ ట్రాక్ మీదకి వెళ్లదు. ఎందుకంటే చాలా కఠినంగా ఉంటాయి మంచివి, ధర్మపాధంలో నడవడం అనేది చాలా కష్టమైన వ్యవహారం. అది అలా నడవాలి అంటే మన మైండ్ని మనం స్టెబిలైజ్ చేయాలి, మనకి మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి. ఆ మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అందించటం కోసం ప్రముఖంగా అనేక వేసవ తరగతులు నిర్వహించటము, ఈ వేసవ తరగతుల ద్వారా ఎంతో మందిని తీసుకురావటము, ఎన్నో చేసి చూపించటము, వాళ్ళందరికీ ఎంతో జ్ఞానాన్ని అందించటము, ఈ రకంగా దశాబ్దముల పాటు స్వామివారు అవిరామంగా ఎంతో కృషి చేసి ఈ క్లాసెస్ అన్నింటినీ కండక్ట్ చేయించి మాకు, మా యూనివర్సిటీలోని విద్యార్థులు, అనేక బ్యాచెస్ వారందరికీ కూడా ఎంతో అనుగ్రహాన్ని అందించారు. ఈ రకంగా ఈ వేసవి తరగతులు అనేటటువంటి వాటిని ఆ రోజుల్లో స్వామి స్టార్ట్ చేసి ఈ రోజుల్లో ఇట్ హ్యాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ది అకాడమిక్ కల్చర్ ఇట్ సెల్ఫ్. దాన్ని నెమ్మదిగా అలా అలా ఒకటి స్టార్ట్ చేసి దాన్ని ఫార్మలైజ్ చేసి ఎలా జరగాలి అనేది నిర్దేశించి దీన్ని ఈ పద్ధతుల్లో మనం నడిపించాలి అని చెప్పి వారు ఒక మార్గాన్ని నిర్దేశించి ఆ మార్గం మేము ఇప్పుడు కూడా కంటిన్యూ చేసే రకంగా మమ్మల్ని అనుగ్రహిస్తున్నారు. ఈ రకంగా సమ్మర్ కోర్సెస్ అనేటటువంటివి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశ్యంతో నిర్వర్తించబడ్డాయన్నమాట. ఆ రకంగానే ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాం. సమ్మర్ కోర్సులు స్వామి ప్రత్యేకంగా ఒకరోజు మాత్రం సోషల్ సర్వీస్ కోసం ఏర్పాటు చేసేవారు. ఆ రోజు మొత్తం పిల్లలందరూ కూడా ఎంటైర్ క్యాంపస్ అంతా క్లీన్ చేయాలి. రోడ్లు క్లీన్ చేయడము, గ్రౌండ్ క్లీన్ చేయటము, బిల్డింగ్స్ అన్ని క్లీన్ చేయటము, కిచెన్ క్లీన్ చేయటము, మొత్తం అంతా క్లీన్లీనెస్ అనమాట. కంప్లీట్ గా ఒక రోజు వేల 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 మంది అందరూ పార్టిసిపేట్ చేసి క్లీన్లీనెస్ క్యాంపస్ అంతని కూడా స్ప్రూఫ్ చేయటం అనమాట. ఆ రకంగా కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, క్లాస్ రూమ్స్, విండోలు, డోర్లు అన్నింటినీ కూడా శుభ్రంగా కడగటము, అన్ని చేయటము ఒక రోజు కంపల్సరీగా ఉండేది. అన్నింటినీ మించి ఈ సమ్మర్ కోర్స్ అంతా అయిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయించేవారు స్వామి. ఒక రిటర్న్ ఎగ్జామ్ ఒకటి ఉండేది. సో ఏ క్వశ్చన్ పేపర్ వాజ్ ప్రిపేర్డ్ బై ఎ ప్యానెల్ ఆఫ్ టీచర్స్. సమ్మర్ కోర్సులో స్వామి ఇచ్చిన ఉపన్యాసాలు, పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చిన ఉపన్యాసాలు, ఏ జరిగిన డిస్కషన్స్ అన్నింటినీ బేస్ చేసుకుని అసలు వీళ్ళు ఎంతవరకు ఈ సబ్జెక్ట్ ని ఆకలింపు చేసుకున్నారో అని తెలుసుకోవడం కోసం ఆఖరి రోజున ఎగ్జామ్ జరిగేది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉండేవి దానికి. వాళ్ళందరూ రాసేవారు, అలాగే మార్కులు స్వామి వారి మాత్రం చూసేవారు. ఊరికే స్వామి ఏం చేసేవారంటే చాలా బాగా రాశారు వీరందరూ, మీకు అందరూ మంచి మార్కులు వచ్చాయి అని అనేవారు, కానీ ఎగ్జామ్ మాత్రం పెట్టేవారు. సమ్ టైమ్స్ స్వామి ఏం చేసేవారంటే ఎవరైతే టాప్ చేసేవారో, మంచి మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళందరికీ కూడా ఏమైనా గిఫ్ట్లు ఇస్తే అనుగ్రహించేవారు. ఆ రకంగా కూడా రాత్రి కూడా డిస్కషన్స్ ఉండేవి, డిన్నర్ అయిన తర్వాత కూడా డిస్కషన్స్ ఉండేవి. అక్కడ ఇవాళ ఇచ్చిన ఉపన్యాసాలు ఏమిటి, ఈ ఉపన్యాసం ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది, లేదో పొద్దున్న ఈరోజు ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడారు, ఆ సబ్జెక్టులో ఏం మాట్లాడారు వాళ్ళని, వాళ్ళకి పుస్తకాలు పెన్నులు ఇచ్చేవాళ్ళని రోజు నోట్స్ రాసుకోవడం ఉండేది. అసలు స్వామి అన్ని చోట్ల అంతే, నాట్ ఓన్లీ సమ్మర్ కోర్స్. ఇప్పుడు మా యూనివర్సిటీలో పాఠం చెప్పడం కూడా ఏమంటారంటే, నువ్వు పాఠం చెప్పినప్పుడు స్పిరిచువలైజ్ చేయంటారు దాన్ని. ఇప్పుడు మనం ఏదైనా పాఠం చెప్తూ ఏదో రైట్స్ అండ్ డ్యూటీస్ అని చెప్తే స్వామి ఏమంటారంటే స్ట్రెస్ మోర్ ఆన్ డ్యూటీస్ అంటారు. కానీ మనం రైట్స్ మీద స్ట్రెస్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చెప్తాం అంటే రైట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అంటాం, కానీ స్వామి ఏమంటారంటే డ్యూటీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రైట్స్. ఆధ్యాత్మికం ఎలా ఉంటుందంటే, మానవుడు ఒక పక్క నుంచి చూస్తుంటే ఆధ్యాత్మికం అవతల పక్క నుంచి ఉంటుంది. అబద్ధం అంతా కనిపిస్తోంది కళ్ళకి వచ్చింది. ఏంటంటే వీడు ఈ కనిపించింది అని నిజం అనుకుంటున్నాడు, కనిపించంది లేదు అనుకుంటున్నాడు. కానీ కనిపించంది ఉంది, కనిపించేది ఉండనిది. ఈ ట్రూత్ని చెప్పడం కోసం అనేక అనేక కార్యక్రమాలు పెట్టించేవారు స్వామి. వాట్ వీ హ్యావ్ టు రియలైజ్ ఇస్ దాట్ అనమాట. ఏది కనిపి భగవతత్వం కనిపి భగవంతుడు కనిపించడు, కనిపించడం మాత్రం లేదనడానికి లేదు. ఎన్నో థింగ్స్ మనకి కనిపించట్లే కంటకి, అంతేది లేదనగలమా మనం? ఆ డెల్యూజన్ నుంచి బయటపడేయటం కోసం భగవంతుడు అవతరించి మనకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తారు. దానిలో అనేక అనేక ప్రయత్నాలు. ఆ ప్రయత్నంలో చాలా ప్రత్యేకమైన ప్రయత్నం సమ్మర్ కోర్సెస్. సో మనం సమ్మర్ కోర్సెస్ ని ఇన్ ది బ్రాడ్ కాంటెక్స్ట్ ఆఫ్ స్పిరిచువలైజింగ్ పీపుల్, ఆ కాంటెక్స్ట్ లో ఫిట్ చేయాలి. దాన్ని ఫిట్ చేసినప్పుడు ఆహా, క్లాసెస్ కూడా వచ్చేసేవారు ఇక్కడ. అక్కడ సమ్మర్ కోర్సులే కాకుండా ఇక్కడ యూనివర్సిటీలో పాఠాలు చెప్తున్నప్పుడు కూడా క్లాస్కి వచ్చేవారు ఆయన. ఇక్కడ అసలు వీళ్ళు సరిగా చెబుతున్నారా లేదా అని టీచర్స్ ని మోటివేట్ చేసేవారు. మీరందరూ చెయ్యాలి 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 అని ప్రతివాడు సేవ చేయాలి, టీచర్స్ ఇంకా చేయాలనేవారు. ఎందుకు చేయాలంటే టీచర్స్ ఏం చేస్తే అది స్టూడెంట్స్ చేస్తారు. మీరు చేసి వాళ్ళకి చూపిస్తే అప్పుడు వాళ్ళు కూడా చేస్తారని. అందుకే స్వామి తన తను ఇన్వాల్వ్ అయ్యేవారు అన్నింటిలోనూ, అన్ని పురుగులు తను చేసేవారు. సో స్వామి చేస్తూ చెప్పేవారు. అందుకే స్వామి అన్నారు, నేను చేయనిది ఎప్పుడు మీకు చేయమని చెప్పాను వారెవరు. సో స్వామి అన్నారు, యూ షుడ్ హ్యావ్ ఎ మారల్ రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు టెల్ పీపుల్ టు డూ థింగ్స్. యూ హ్యావ్ టు అర్న్ ఇట్. మన మారల్ రైట్, యూ హ్యావ్ టు అర్న్ దట్ మారల్ రైట్ అనమాట. అందుకని చెప్పి అలా చేసేవారు స్వామి. అండ్ ఆన్ ద లాస్ట్ డే జనరల్ గా సమ్మర్ కోర్స్ అయినప్పుడు ఏం చేసేవారంటే, మార్నింగ్ లాస్ట్ డే మార్నింగ్ ఓన్లీ స్టూడెంట్స్ ని అడ్రస్ చేసేవారు స్వామి అక్కడ ఆడిటోరియంలో, బృందావన్ కాలేజ్ ఆడిటోరియంలో. అప్పుడు ఏదో ఒక మిరకల్ పెర్ఫామ్ చేసేవారు. ఒకసారి ఏం చేశారంటే, సడన్ గా మాట్లాడుతున్నారు, మేము అందరం వెళ్ళాం అక్కడ కూర్చున్నాం, అండ్ హీ మెటీరియలైజ్డ్ ఎ డైమండ్, ఒక ప్రత్యేకమైన డైమండ్. ఆ డైమండ్ ఎలా ఉందంటే, దానికి పైన ఒక ఆర్చిలా ఉంది, ఆ ఆర్చ్ మధ్యలో ఒక హంసం ఉంది. స్వామి అన్నారు, అలా ఒకటి ఆ సంవత్సరం అలాది మెటీరియల్ చేశారు, ఒక్కో సంవత్సరం ఒక్కొక్క డిఫరెంట్ థింగ్స్ మెటీరియల్ చేసేవారు. అది అన్నారు, ఇది ఏమిటో తెలుసా అన్నారు. మాకు తెలియదు స్వామి అన్నారు. ఇది దమయంతి నలుడికిచ్చి దీన్ని తన మెళ్ళలో వివాహం అప్పుడు కట్టమందిట. మంగళసూత్రాన్ని ఏ రకంగా ధరింపచేస్తారో ఆ రకంగా ఈ డైమండ్ని నాకు మెళ్ళలో ధరింపచేయండి అని చెప్పి అడిగిందిట. ఎందుకు అని అంటే, ఈ హంస రాయబారం ద్వారా మన ఇద్దరం కలుసుకున్నాం కాబట్టి ఎప్పటికీ ఈ హంస గుర్తుగా ఉండేలాగా ఆ డైమండ్ లోపల ఒక హంసలా ఉండి అది నా మెడలో ఎప్పటికీ ఉండాలి అని కోరుకుంటుంటాడు. అది ఇదే నలుడు ఆ రోజున కట్టినటువంటిది అని స్వామి మెటీరియల్ ఇచ్చి చూపించారు మాకందరికీ. ప్రతి రోలోకి వచ్చి అదంతా ఇలా అందరికీ చూపించమని, అందరికీ చూపించిన తర్వాత మళ్లీ వారి దగ్గరికి వెళ్లేదనమాట. అలా మెరకల్స్ చేసి వారు మాట్లాడి ఒక ఉపన్యాసం ఇచ్చి ఉత్తేజపరచంత, నేను మీరందరూ ఇలా ఉండాలి, మీరందరూ కలిసి ఉండాలి, మీరందరూ బ్రదర్స్ లా ఉండాలి, హాస్టల్లో ఒకరికొకరు సహకరించాలి, చక్కగా చదువుకోవాలి, పెందరాళ్ళే పడుకోవాలి, పెందరాళ్ళే లేవాలి, ఓంకారం సుప్రభాతం చేయాలి, సుప్రభాతం ఉండాలి, ఇవన్నీ కూడా అక్కడే ట్రైనింగ్ ఇచ్చేవారు. యాక్చువల్గా పీపుల్ అందరూ వచ్చి ఒక ట్రైనింగ్ గ్రౌండ్ అనమాట. సమ్మర్ కోర్స్ అనేది ఏంటంటే ఒక ట్రైనింగ్ గ్రౌండ్ ఫర్ పీపుల్ టు గెట్ రెడీ జంప్ ఇన్ టు ది అకాడమిక్ సెషన్ అనమాట. అది ఒక స్టార్ట్ ఆఫ్ ప్లాట్ఫామ్ లా ఉండదు అనమాట. ఆ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి అందరినీ చార్జ్ చేసి తీసుకెళ్లి వదిలేసేవారు క్యాంపస్ లో. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు విగరస్ గా పనిచేస్తూ ఉండేవారు అనమాట. స్వామి వాజ్ ఆల్వేస్ ఇన్సిస్టింగ్ ఆన్ వన్ ఇంపార్టెంట్ క్వాలిటీ విచ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ డెవలప్, దట్స్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వకపోతే రేపు ప్రపంచంలో చదువుకున్న విద్యను వాళ్ళు బయట ప్రదర్శించలేరు దానికి. అంచేత వాళ్ళు దే షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దెమ్ సెల్ఫ్స్. వాళ్ళు మాట్లాడాలి అంటే దే షుడ్ బి ఏబుల్ టు ప్రజెంట్ దేర్ వ్యూస్ టు యర్ గ్రూప్. బయటకు వెళ్ళిన తర్వాత జనరల్గా ఇంటర్వ్యూలో కూడా వెళ్ళాలి, ఉద్యోగాలు వచ్చినప్పుడు రిటర్న్ టెస్ట్ రాయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేయాలి. అందుకని చెప్పి స్వామి ఏం చేసేవారంటే, కొందరు పిల్లల్ని మీరు మాట్లాడాలనేవారు, ఎంకరేజ్ దెమ్ టు స్పీక్ అని. వాళ్ళు కొంచెం కష్టం అవుతుందంటే తగిన తర్ఫీ దెమ్మనేవారు, మీరు యూ షుడ్ ట్రైన్ దెమ్. అంచేత మేము ఎప్పుడూ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఇలా ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి అని చెప్పి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి పార్టిసిపేట్ చేయమనేవాళ్ళు. ఒకటి, రెండవది ఏంటంటే ఈ విఐపీలందరూ ఆ పిల్లలు అలా మాట్లాడుతుంటే చూసి వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. పైగా ఏమీ లేనివాడు కూడా ఒక్కొక్కసారి అద్భుతంగా మాట్లాడేస్తాడంటే స్వామి గివ్స్ హిమ్ దట్ కాన్ఫిడెన్స్ అనమాట. స్వామి చెప్పారు నేను ఉన్నాను ఏం భయం లేదనేవారు, ఐఎమ్ హియర్ యూ గో అహెడ్ అనేవారు. ఎప్పుడు స్వామి నేను ఉన్నాను అన్నారో ఇంక అక్కడి నుంచి వాళ్ళకి అమితమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రతిదానికి స్వామి అలా ఎంకరేజ్ చేసేవారు, అలా మన్ని కూడా ఎంకరేజ్ చేయమనేవారు, మనం కూడా అలా ఎంకరేజ్ చేసి పిల్లలందరినీ ఎప్పుడూ మనం పాజిటివ్ గానే ఆలోచించాలనేవారు స్వామి. ఆ పాజిటివిజం అనేటటువంటి దాన్ని వాళ్ళ బ్లడ్ లోకి ఆల్మోస్ట్ పంపించేశారు స్వామి. టీచర్స్ కూడా అంతే, టీచర్స్ అందరూ పబ్లిక్ గా మాట్లాడగలరు అని కాదు, అందుచేత స్వామి ఏం చెప్పారంటే మీరు టీచర్స్ మీరందరూ మాట్లాడాలనేవారు, మమ్మల్ని అందరూ మాట్లాడించేవారు. యాక్చువల్ గా ఓ సంవత్సరం అయితే మొత్తం టీచర్లందరినీ ఐడెంటిఫై స్వామి పూర్వం ఇక్కడ ఇక్కడ సాయి కులవంత హాల్లో స్వామి మాట్లాడమన్నారు. అందరూ మీరందరూ మాట్లాడాల్సిందే ఈ సార్ అన్నారు. ప్రతి వాడు వచ్చి అక్కడి నుంచి మాట్లాడాల్సిందే అన్నారు. తప్పు మాట్లాడు రైట్ మాట తర్వాత చూసుకున్నా ముందు నువ్వు మాట్లాడు ముందు అని అందరినీ మాట్లాడించేవారు. వారు ఎదుర్కొన్న వారి సమక్షంలో నుంచి మాట్లాడాలి, అందరు భక్తులందరూ చూడాలి, వాళ్ళందరూ చూసి స్వామి నా పిల్లలందరూ మాట్లాడుతున్నారు అని. ఎన్నో రకాలుగా వేదం నేర్చుకోవాలనేవారు, వేదం చాంట్ చేయటం అనేది, నగర సంకీర్తనలు, భజనలు పాడటము, డ్రామాలు వేయటము. డ్రామాలు స్వామి పర్సనల్ గా స్క్రిప్ట్ రాసి డైరెక్ట్ చేసేవారు. సమ్మర్ కోర్సులు కూడా ఉండేవి, కోర్స్ అంతా ఓ పక్కన జరుగుతూ ఉండేది. వాళ్ళందరికీ డ్రామాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్, ఏ పాటలు పాడాలి, ట్యూన్ స్వామిలో కంపోజ్ చేసేవారు, సాంగ్స్ ట్యూన్స్ స్వామి ఇచ్చేవారు. ఈవెన్ వాళ్ళందరూ కూడా డ్రెస్ ఏం వేసుకోవాలని స్వామి నిర్ణయించేవారు. ఆ ప్రోగ్రామ్ ఇచ్చే రోజున వాళ్ళు ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి అని స్వామి వచ్చి చూసేవారు. ఏ డ్రెస్ కుడితే బాగుంటుంది, ఆ డ్రెస్ వాళ్ళు వేసుకుని వాళ్ళు చూపించడం, మ్యూజిక్ ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా కంపోజ్, ప్రతి విషయంలోనూ కూడా స్వామి అంత చక్కగా చేసేవారు అనమాట. పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని దట్ వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. స్వామి అంతటి వారు మనకి అలా ఉన్నారు అంటే మనకి అవైలబుల్ గా ఎంత అదృష్టవంతులం మనం. అందుకని సమ్మర్ కోర్సెస్ అనేవి ఆ రకంగా డిజైన్ చేయబడ్డాయి. థ్యాంక్ యూ.
ఎంతో విశిష్టమైన ఆ మరుపురాని వేసవి తరగతులలోని మధుర క్షణాలను మనతో పంచుకున్న ప్రొఫెసర్ శ్రీ గంగాధర శాస్త్రి గారికి మా ధన్యవాదాలు. ఈ సంవత్సరం జరిగిన వేసవి తరగతులపై మరిన్ని విశేషాలతో వచ్చే గురువారం మన శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమం మీ ముందుకి రానుంది. అంతవరకు సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. జై సాయిరాం. మరికొద్దిసేపట్లో మీరు గణేష్ నిర్వహిస్తున్న వేదం శిక్షణా తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యుండండి.